சௌந்தரிய சார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஞானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக விஷ பிராப்தம் சத்குருவும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாத்மே, பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தியின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து, எக்கட 15-16 సంవత్సరాలుగా దివ్యనామ సంకీర్తనం జరిగిందో, సత్యసాయి గాయత్రి ఉపాసనా బలంగా సాగిందో, ఎక్కడ భారతీయ అధ్యాత్మను గురించిన తత్వ విచారణ పరిపూర్ణంగా సాగిందో, ఆ ప్రదేశంలో కూర్చొని భారతీయ గురుస్వరూపాల యొక్క తత్వాన్ని విచారణ చేయటం ఒక మహాయోగంగా భావన చేయాలి. గురు అనుగ్రహం గనక లేకపోతే ఇది సంభవం కాదు. అందుకని ప్రాపంచిక కార్యకలాపాలకై పిలిచే వచ్చే పిలుపులన్నీ కూడా చివరిలో దుఃఖానికి దారితీస్తాయి. భగవత్తత్వ విచారణ గురించినటువంటి ఏ కార్యక్రమమైనా జీవుడికి మహదానందాన్ని కలిగిస్తుంది. ఆ పరంపరగా ఈ భారతీయ గురుకోటికి మరొక్కసారి మనందరం మనసా వచసా శిరసా నమస్కరిస్తూ వందనం చేస్తూ వారు అనుగ్రహించినటువంటి జ్ఞాన ధారని అందరం పంచుకునే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు కావటం గురువుల యొక్క అనుగ్రహం. ఇది ఈ సమయంలో చాలా అవసరం. మతం పేరిట, అన్నం పేరిట, భూమి పేరిట ప్రతి ఒక్క విషయంలో మానవుడు విడిపోతూ ఉన్నటువంటి ఒక దురదృష్టకర సన్నివేశంలో, గురువుల పేర కూడా విడిపోతున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో, గురువులందరూ ఒక్కటే. సత్యసాయిబాబా వారు ఒక్క మాట అన్నారు, ఆల్ గురుస్ ఆర్ వన్. గురుస్థానానికి ఆ స్థాయికి వెళ్ళిన వారంతా ఒక్కటే, బట్ ఆల్ ఆర్ నాట్ గురుస్. అందరు గురువులు కాలేరు. దాని వెనక మహత్తర త్యాగం ఉండాలి, ప్రపంచం పట్ల అవ్యాజమైనటువంటి ఒక ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, సానుభూతి ఉండాలి, కరుణ ఉండాలి, స్పష్టత ఉండాలి, స్పృహ ఉండాలి, స్పర్శ ఉండాలి. ఇన్ని ఉంటే తప్ప గురుస్థానానికి వెళ్ళలేడు. ఏది అక్కరలేనివాడు, ఏది కోరనివాడే గురువు. ఇది కావాలి అది కావాలన్నవాడు గురుస్థానానికి చెందడు, చెందకూడదు. అటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఈ భారతీయ గురుతత్వాన్ని మనం ఒక్కసారి పునఃసమీక్ష చేసుకొని వారి మహత్పూర్ణమైనటువంటి శక్తిని ఒక్కసారి ఆవాహనం చేసుకొని వారి యందున్నటువంటి భక్తి పారమ్యాన్ని మనం అన్ని వేళలా ప్రదర్శిస్తూ అనుభవిస్తూ ఒక దివ్య నివాళిని ఘటిస్తూ స్ఫూర్తిని పొందుతూ ఉండాలి, ఎప్పుడూ పొందుతూ ఉండాలి. భగవన్నామం ఎప్పుడు చేయాలి అని అడుగుతుంటారు, ఎప్పుడూ చేయాలి. ఎప్పుడన్నా ప్రాపంచిక కార్యకలాపాలు వెనకొస్తే కాసేపు ఆ పని పూర్తి చేసేదాకా విరామం ఉన్నదేమో, కానీ నిరంతరము కూడా అనాహతంగా సాగుతూ ఉండవలసినటువంటి ఒక విచారధార ఇది. ఈ ధారకు ఆలంబరమైనటువంటి మహత్పూర్వ పురుషులందరూ శంకర భగవత్పాదులు, భగవాన్ రమణ మహర్షి, శ్రీరామకృష్ణ గురుదేవులు, వివేకానంద స్వామి, శారదాదేవి, వీళ్ళంతా ఒక పుంజీభూతమైనటువంటి రాశీభూతమైనటువంటి మహాకారుణ్యానికి నిలువెత్తు దర్పణాలు వీరంతా. ఆ కోవలోనే దానికేమీ భిన్నం కాని ఒక పరమశక్తి ఆంధ్రదేశంలో 1923 అవతరించింది. ఆమె బాల్యాన్ని గనక గమనించినట్లయితే 3 సంవత్సరాలలోనే ఆమెలో ఉన్నటువంటి జగజ్జనని ప్రస్ఫుటమైంది. తదనంతర కాలంలో ఒక గృహిణిగా తాను పుట్టిన ప్రదేశం నుంచి తాను మెట్టిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆమె అనసూయ దేవి అనేటువంటి పేరుతో శరీర ధారణ చేసి ఈ జగత్తులోకి వచ్చి తాను మెట్టిన ప్రదేశం జిల్లెళ్ళమూడిని ఒక మహాపవిత్ర పుణ్య దివ్యక్షేత్రం చేసింది. ఆమె ఎలా చేసింది, ఎలా చెయ్యగలిగింది? చాలా చిన్న కుగ్రామం ఆ ఊరికి. ఆమె భర్త కేవలం ఒక కరణం గారు. సంసారం ఉన్నది, సంసారం ఉంటే ఆత్మోన్నతికి అడ్డ అంటే సూత పురాణంలో ముక్తిఖండంలో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీ చే ఇతి క్రమాత్ శ్రేష్ఠ విచక్షణ. బ్రహ్మచారి, బ్రహ్మచారి కంటే గృహస్థు, గృహస్థు కంటే భిక్షకుడు, భిక్షకుడు కంటే వానప్రస్థుడు, ఈ నలుగురి కంటే కూడా అతివర్ణాశ్రమి ఉత్తమోత్తముడైనటువంటి వాడు వాడు గురుణాం గురువు అని. ఈ అతివర్ణాశ్రమి అంటే ఏమిటి? అమ్మ జీవిత సంఘటనలన్నీ చెప్పుకుంటే కానీ అతివర్ణాశ్రమి అర్థం కాదు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ స్థితులను దాటి సర్వే సర్వత్రా కేవలము తనను మాత్రమే చూసుకోగలిగినటువంటి ఒక స్థాయి అది అతివర్ణాశ్రమి. తన ఇంట్లోనే తాను అతిథిగా ఉండగలడు లేదా ఉండగలదు, తనకేమీ అక్కరలేదు, ఎవరి కోసమో ఎప్పుడో ఏదో ఇవ్వాలన్నటువంటి ఒక తపన, ఒక ఆతృత, ఇది జగజ్జనని యొక్క లక్షణం. భగవాన్ రమణ మహర్షులు ఈ జగత్తులోకి శరీరధారణ చేసి వచ్చిన 44 సంవత్సరాలకి జిల్లెళ్ళమూడి అమ్మ ఈ అవనీ సంచారానికి వచ్చింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా అని వారు ఉన్న క్షేత్రాలతో వారి పేరు కలిపి చెప్పటమే కానీ అమ్మ అంటే జిల్లెళ్ళమూడికి అమ్మ అని కాదు, జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ. అమ్మ అంటే అమ్మే, స్వామి అంటే స్వామి. వెంకటేశ్వర స్వామి ఒకచోటే ఉంటాడు, ఒక్కచోటే, మిగతాదంతా కూడా నకళ్ళు ఉంటాయి. అది అసలు అమ్మ అనేటువంటి శబ్దానికి అంతా తానే, అన్నీ తానే. ఆ అంతా తానే అన్నే తాను ఆనందాన్ని అనుభవిస్తుంది గనక అమ్ ఆ అది అమ్మ. అమ్మ ఎవరికన్నా ఒక ఆటోగ్రాఫ్ గనక ఇస్తే, ఎవరికన్నా బ్లెస్ చేస్తూ సంతకం పెడితే అమ్మ అని మామూలుగా మా కింద మావూర్తి ఇచ్చేది కాదు, అమ్ ఆ. ఈ 44 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అమ్మ అనేకమైనటువంటి మహాశక్తులు ప్రదర్శించింది, మహిమను చేయలే. శక్తులు ఎలా ప్రదర్శించింది అంటే, ఇవాళ ఏ కృత్తాళం పీఠమని మనం చెప్పుకుంటూ ఉన్నామో, కృత్తాళం పీఠానికి మూలమైనటువంటి మౌనస్వామి వారు అరుణాచలేశ్వర దర్శనం చేసుకున్నారు, రమణ మహర్షిని దర్శనం చేసిన వారు, జీవితాంతం మౌనంగా ఉన్నటువంటి వారు, మామూలు వారు కాదు. అటువంటి మౌనస్వామి ఒక ప్రదేశంలో సంచారానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మకి, అంటే అప్పటికింకా అమ్మ కాలే, అనసూయ 6 ఏళ్ల పిల్ల, ఆ సందర్భం వాళ్ళిద్దరూ కలవటం జరిగింది. జరిగితే మౌనస్వామి ఇక్కడ ఒక ఫలానా చక్రం వేసి ఉన్నది అని మాత్రం కాగితం మీద రాశారు. ఆ ఊరు వెళ్ళిన మొట్టమొదటిసారి ఈ అనసూయాదేవి తొట్టతొలిసారి అక్కడ ప్రవేశించినప్పుడు మౌనస్వామి గారు ఈ మాట అనగానే 6 ఏళ్ల ఈ పిల్ల ఏమన్నదో తెలిసిన, అక్కడ ఉన్నది మీరనుకుంటున్న ఆ చక్రం కాదు, ఫలానా చక్రం ఉన్నది అన్నది. కాదమ్మా, నీకంటేనే చాలా పెద్దవాడిని, నాకు తెలుసు ఇదే చక్రం ఉన్నది అంటే తవ్వి చూసుకోండి అన్నది. చూస్తే అక్కడ ఈ అమ్మ ఏం చెప్పిందో ఆ చక్రమే ఉంది అది. అలాగే ఒకడు అతి బాల్యంలో భుజాన వేసుకొని ఎత్తుకుని బయట తిప్పటానికి వెళితే ఆమె చేతుకున్నటువంటి గాజులు దొంగతనం చేయాలి అని అనుకున్నప్పుడు వాడి మనస్సు గ్రహించి అమ్మ ఏమన్నదంటే, నన్ను అడిగితే నేను ఇవ్వనా, ఇవి నీకోసమే, నాకెందుకు ఇవ్వి అన్నది. అంటే ఇవన్నీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి ఈ మహాత్ముల యొక్క జీవితాలు. మేము ఫలానా అని ప్రకటించిన తర్వాత జగత్ ఎలాగో తెలుసుకుంటుంది, కానీ దానికంటే ముందు ఎట్లా ఉన్నది కూడా విచారణ చేయవలసి ఉన్నది గనక ఈ రెండు మూడు విషయాల ప్రస్తావన. అయితే జిల్లెళ్ళమూడి అమ్మ జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. అది ఒక మహోదధి, అంటే ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో అనేక అలలు, అనేక కెరటాలు, అనేక తుప్పరలు, కానీ దేనికి చెలించనటువంటి ఒక మహాధీశక్తితో అమ్మ అక్కడ సంచారం చేసింది. ఈ రోజున పాశ్చాత్య దేశాల నుంచి అనేక మంది వస్తున్నారని మనం అనుకుంటున్నామే, రమణ మహర్షికి వలని జిల్లెళ్ళమూడికి కూడా ఆ రోజుల్లోనే ఫారినర్స్ వచ్చారు. ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, మనం ఎందుకు వెళ్ళాం? మనందరికీ అమ్మలు ఉన్నారు కదా, ఈ అమ్మలకి మించి ఆ అమ్మ దగ్గర ఏముంది అని. ఇక్కడ లేనిదేదో అక్కడ మాత్రం ఉంది. ఏమున్నది అంటే, తనువుని పంచి ఇచ్చిన తల్లికి ఒక ప్రేమ ఉంటుంది, అది రాగ అనురాగ బంధాలకు సంబంధించిన ప్రేమ. జిల్లెళ్ళమూడి అమ్మ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పట్ల ప్రదర్శించింది భగవాన్ సత్యసాయి ఉపదేశించినటువంటి, ఈ ప్రపంచానికి అందించినటువంటి దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, అసలు ఆమె నుంచి ఆనందం పొందని వాడు లేరు. ఇటువంటి ఒక పరిస్థితిలో జిల్లెళ్ళమూడి అనేటువంటి కుగ్రామంలో ఆమెతో మొట్టమొదటి రోజు చెప్పిన శంకర భగవత్పాదుల్ని మనం చూడలే, మనం ఎవరం చూడలే, రమణ మహర్షిని చూడలే, రామకృష్ణ గురుదేవుడిని చూడలే, వివేకానంద స్వామిని చూడలే, శారదాదేవిని చూడలే. కానీ బహుశా ఇవాళ వచ్చిన వాళ్ళల్లో కొంతమంది నేను స్వయంగా అమ్మను చూసిన వాడిని. 1967 మొట్టమొదటిసారి నేను జిల్లెళ్ళమూడి అమ్మను దర్శనం చేశాను. 1962 మొట్టమొదటిసారి భగవాన్ సత్యసాయి బాబా వారిని దర్శనం చేశాను. 1962 జూన్ 9 స్వామి దర్శనాన్ని నేను పుట్టపర్తిలో నా అంతటా నేను వెతుక్కుంటూ వెళ్ళి నేను పొందినటువంటి సౌభాగ్యం అది. ఆ తర్వాత 1967 5 తర్వాత అమ్మను దర్శనం చేశాను. వెళ్ళిన రోజు ఏం జరిగింది కాస్త విచారణ చేసినట్లయితే, చాలా చిన్నవాడిని, బయట పందిళ్ళు వేసున్నాయి, ఆమె ఎక్కడో గదిలో మూల ఓ మంచం వేసుకుని ఆ మంచం మీద కూర్చుంటుంది అని పేపర్లో చదివాను తప్ప ఆమెను ఇంకా చూడని సందర్భం అది. నేను అక్కడికి చేరుకోగానే ఓ పెద్ద ఆయన, నేను పిలుస్తాను, అప్పుడు లోపలికి రావాలి, ఇక్కడే కూర్చోమన్నాడు. ఇక్కడే కూర్చో, నేను పిలుస్తాను అన్నటువంటి అదే సమయంలో లోపల నుంచి అమ్మ ఒక మాట అన్నది, ఆమె ఉన్న రూమ్కి బయటకు చుట్టానికి కిటికీలు ఏం లేవు, నేనెవరు ఆమెకి తెలియదు అని మన ఊహ. ఎప్పుడైతే నన్ను అక్కడ కూర్చోమని అన్నారో వెంటనే అమ్మ కంఠం లోపల నుంచి వినిపించింది, వాణ్ణి నేనే పిలుచుకున్నాను, లోపలికి తీసుకురా అన్నది. ఇది పరమార్ద్రమైనటువంటి ఘట్టం. వెళ్ళగానే చాలా చక్కగా కూర్చోబెట్టి అనేకమైన విషయాలు అందరితో పాటు చెప్తూ చెప్తూ వింటూ ఉండగా అక్కడ అరటిపండు తీసింది. తీసి చక్కెరకేణి పండు తోలు ఒలిచి ఒలుస్తూ అన్న మాటలు ఏమిటంటే, పైది తీస్తే కానీ లోపలది అర్థం కాదు, లోపలేముందో తెలియదు, లోపల ఏముందో తెలుసుకుంటే ప్రయోజనం లేదు, తింటే కానీ అనుభవం కాదు, అందుకే నీకు పెడుతున్నాను రా అన్నది. అది ఎంత తాత్వికమైన దృష్టి చూడండి. ఏదో మనం గురువు దగ్గరకు వెళ్తాం, ఆ పండు ఈ పండు పెడతాం, ఇస్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం, గురువు కూడా సరేనంటాడు, తీసుకుంటాడు, కానీ ఆ ఒక అరటి పండు తినిపించడంలో ఆ అమ్మధనాన్ని, కమ్మధనాన్ని, పూర్ణత్వాన్ని, ఒక దివ్య మాతృత్వాన్ని ఒక అనుభవ పరిధిలోకి ఆమె తీసుకుని వచ్చింది. అలాగే తదనంతర కాలంలో ఆ రోజే అనేక సంఘటనలు జరిగినవి, 1-2 చెప్తాను అదే రోజు జరిగినవి. భూమి చేసావా అన్నది. ఆమెకు తెలుసు నేను ఇంకా చేయలేదు అని. మామూలుగా అయితే భోజనం చేసిరా అంటుంది, కానీ ఆ రోజున ఏమైందంటే నేను పెడతాను ఇక్కడే కూర్చో అంది. ఓ కంచం తెప్పించి దాని నిండా చక్కగా అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతూ పరమ ఆర్ద్రంగా పరమ కరుణగా నాకు ఆమె అన్నం పెట్టింది. అది 1967 నాటి మాట. అయిపోయిన తర్వాత నువ్వు ఒక్కడివి వచ్చావే, భయం వేయలేదా అని అడిగింది. నేనేం మాట్లాడలేదు. కాసేపు అయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత నాకు 10 రూపాయల నోటు ఇచ్చింది. ఇచ్చి మళ్ళీ నువ్వు చీకటి పడకుండా బయలుదేరి వెళ్ళు అన్నది. నేనప్పుడు 3 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో హైయర్ సెకండరీ స్కూల్లో స్టూడెంట్గా ఉన్న అది వయస్సు. 4 గంటలు అయిందో లేదో నేను బస్ ఎక్కి బాపట్ల మీదుగా నేను వెళ్ళవలసిన ఇంకొల్లనే ఊరు చేరుకున్నా. తర్వాత కాలంలో ఒకసారి అమ్మ దగ్గర నేను ఆ గదిలో కూర్చోవటం జరిగింది. అనేక దేశాలు తిరిగి వచ్చినటువంటి ఒక ఆయన ఆయా దేశాలలో జరిగినటువంటి అనేక సంఘటనలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఏ దేశంలో ఏం జరిగింది, అందులో ప్రధానంగా ఓ సన్నివేశం వచ్చినప్పుడు, అమ్మ సుమారుగా 27 దేశాలు పాల్గొన్నాయి, అందులో భారతీయ జెండాని మోసే అర్హత, ఒక అదృష్టం, ఒక యోగం నాకు కలిగిందమ్మా అని ఉద్వేగంతో ఆనందంతో చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అమ్మ ఒక పల్లెటూళ్ళో ఒక ఇంట్లో ఒక నులక మంచం మీద కూర్చొని బాసింపెట్లు వేసుకున్నటువంటి ఒక అమ్మ అన్న మాట ఇప్పుడు అన్నట్లుగా ఉంటుంది. అన్నీ చెప్తున్నావు కానీ ఆ చివర నుంచున్న ఒక రష్యన్ లేడీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందే, ఆ పడిపోయినప్పుడు మంచినీళ్ళు తెచ్చిపెట్టవు అది చెప్పమే అంది. ఈ చెబుతున్నవాడు అవాక్కైపోయినాడు. అమ్మాయి నీకెట్లా తెలుసు, నువ్వు జిల్లెల మూడు దాటనే లేదు కదా అన్నాడు. అది ఏం లేదురా, కాస్త మనస్సును మన దగ్గర పెట్టుకుంటే దూరదర్శనము దూరశ్రవణము చిన్న సిద్ధులవి, దాని గురించి పెద్ద ఆశ్చర్యపడక్కర్లే, తర్వాత చెప్పు అన్నది. అటువంటి దూరదర్శనం కానీ దూరశ్రవణం కానీ సామాన్యమైన వాడి కవిడికన్నా గనక ఉపాసనా బలంతో సిద్ధి గనక కలిగినట్లయితే దాన్ని ఇవాళ 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు. అది దాంతేముందులేరా అంది. అంతే అంటే దాంతో ప్రమేయం లేదు. అంటే సర్వవ్యాపిని అయినటువంటి ఒక మాతృమూర్తి యొక్క దివ్యత్వాన్ని మనం అంత తేలిగ్గా గమనించలేము. ఆమె సంసారం ఉంది కదా, యోగిని ఎలా అయింది, ఆమె యోగిని కాదు. తర్వాత కాలంలో ఆమె రాజరాజేశ్వరిగా విశ్వజననిగా మాతృశ్రీగా అనేక పేర్లతో పిలవబడినప్పటికీ కూడా ఆమె యందు సహజంగా ఉన్నటువంటి మాతృత్వమే జిల్లెళ్ళమూడిని పుణ్యక్షేత్రం చేసింది. ఉపనిషత్తుల సారాన్ని మామూలు మాటల్లో చెప్పేసేది, శంకరాద్వైతాన్ని మనం మాట్లాడుకుంటున్నట్టుగా చాలా సరదాగా చెప్పేది, చాలా నిగూఢంగా ఉండేది దాంట్లో. ఎవరైనా ఆమె స్త్రీమూర్తి గనక మాతృమూర్తి గనక 10-15 వేల రూపాయల ఖరీదు ఆ రోజుల్లో పట్టుచీర ధనవంతులు గనక తెచ్చి ఇస్తే ఆమె కట్టుకుంటుందో తెలియదు, ఎవరికి ఇస్తుందో తెలియదు. ఒక రోజున ఒక సంఘటన చెప్తాను, ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి కనుక ఇది ప్రత్యక్ష అనుభవం. అలా కూర్చుంది, అదే సమయంలో బయట లెటిన్స్ క్లీన్ చేసే పాకీ పిల్ల బకెట్ ఒక చీపురు తీసుకొని వెళుతుంది. అమ్మకి ఆ పిల్ల కనిపించే అవకాశం లేదు, ఇదంతా లోపల జరుగుతున్నది ఇండోర్. ఈ చీర ఇవ్వగానే అమ్మగారిని తీసుకుంది, దగ్గర పక్కన పెట్టుకుంది. పెట్టుకున్న 5 నిమిషాలలో ఒక ఆమెను పిలిచి ఫలానా అమ్మాయి ఎలా వెళుతోంది, దాన్ని తీసుకురా అని, దాన్ని పనిచేసుకొని అమ్మ అది ఇక్కడికి ఎందుకు అన్నదామె. అది ఇక్కడికి రావలసిందే అంటూ ఓ మాట అన్నది. ఏ అది లెట్రిన్స్ క్లీన్ చేస్తున్నది అని మీకేమన్నా తక్కువ చూప, మన దేహం ఒక లెట్రిన్ కాదా, ఆలోచించుకున్నారా అన్నది. లోపల ఉన్నది ఏమున్నది, లోపలికి చూడండి రా, పిలుచుకురండి అన్నది. పిలుచుకొస్తే అమ్మాయికి 14-15 ఏళ్ల కంటే వయస్సు ఉండదు, ఈ 15,000 పట్టు చీర పండు పసుపు కుంకుమ ఇచ్చి పెళ్లి కట్టుకోవే అన్నది. ఇదే భాష, నీ పెళ్లి కట్టుకోవే అన్నది. ఊహాతీతం అంటే ఇవ్వటంలో ఉన్నటువంటి ఔదార్యం, ఒక విశాలత్వం. 15,000 చీర కట్టుకొని ఇవ్వటం వేరు, కట్టుకోమని ఇవ్వటం వేరు, అంత తేడా ఉంది. మనం కట్టుకున్నది ఇవ్వటం ఎవరైనా చేస్తారు, మనకు నచ్చితే 4 ఏళ్ళు కడతాం, నచ్చకపోతే 4 రోజులు కట్టం, 1 రోజు కట్టం, కానీ కట్టకుండా మాత్రం ఇవ్వం. అది మన ఒంటి మీద పడేది మంద అయిపోయి కాస్త నలిగాక ఇస్తాం. అంటే మాతృమూర్తి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒక రోజున అమ్మ చక్కగా తయారైంది, ఓ పెళ్లికి వెళ్ళాలి ఊళ్ళోనే, ఇదంతా జిల్లెల మూడనే కుగ్రామంలో జరిగినవే. పెళ్లికి రెడీ అయింది, వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చి రావాలి. ఇంతలోకే కబురు వచ్చింది, ఊళ్ళో ఎవరో పోయినారు అని. అందరూ సందిగ్ధం, అమ్మ ఎక్కడికి వెళ్తుంది, వాడు కావలసిన వాడు పోయినవాడు, నిన్నటి దాకా ఇక్కడ సేవ చేసిన వాడు. అవతల పెళ్లికి ముహూర్తం అమ్మ వెళ్తే తప్ప వాడు మంగళ సూత్రం కట్టనని వాడు కూర్చున్నాడు. ఏమన్నదంటే, వీడి కళ్యాణం ఇక్కడవుతుందిరా, వాడి కళ్యాణం అక్కడైపోయింది, నేను ముందు అక్కడికే వెళ్ళి వాడిని చూసి తర్వాత అక్కడికి వెళతా అంది. శవదర్శనం చేసింది, ముంచున్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదురా, నా దగ్గరికి నీ తీసుకున్నాను, నా ఊళ్ళో ఉన్నావు రా నువ్వు అంటూ ఒక మాట అంటూ కళ్యాణ మండప ప్రవేశం చేసింది. అద్వైతానికి ఒక పరిపూర్ణమైన గుర్తు. చెప్పటం వేరు, బాబావారు అంటారు, చెప్పుట సులభము చేయుట కష్టము. అమ్మ చేసినట్టుగా మనం చేయగలమా? మన దగ్గరున్న ఒక 2,000, 10,000 వదిలేయండి, 1,000 రూపాయల చీర, ఆ చీర మన ఇంట్లో ఉన్న పని మనిషికి నువ్వు కట్టుకొని ఇవ్వగలవా? ఇవ్వము అంతే, ఇదే సత్యం. ఇస్తే వాళ్ళంతా జిల్లెల మూడు అమ్మతో సమానమే. అట్లా చేయి చేసింది గనకనే ఆమె అమ్మైంది. అది అంతేకాదు, ప్రపంచంలో మనం చాలా డబ్బు సంపాదిస్తాం, సంపాదించేవాడు అనుకోండి, వాడు 100 కోట్లకే అధిపతి. జాన్యువరి 1st వాడిని మీరు కలిసి, ఈసారి మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా 200 కోట్లు సంపాదిస్తా, అదే నా లక్ష్యం అంటాడు. 200 కోట్ల తర్వాత 400 కోట్లు అంటాడు, చాలు అనడు. అలాగే మనం కూడా ఎవరికన్నా 10 రూపాయలు ఇస్తే ఎంత గొప్ప పని, చాలు అంటాడా, ఇంకొక 10 ఇప్పించండి అంటాడు. కంచంలో అన్నం పెట్టండి, అప్యాయంగా పెట్టగా పెట్టండి, వడ్డించండి, 2 నిమిషాలు అయిన తర్వాత అమ్మా చాలు అంటాడు. ఆ చాలు అనబడేటువంటి ఒక పదార్థం కేవలం ఆహారం మాత్రమే, తిండి మాత్రమే. తైత్తరీయ ఉపనిషత్తు అన్నం బహుకుర్వీత అని ఒక మాట అన్నది. అనేక శ్లోకాలు ఉన్నాయి, వాటి అర్థం ఒకటే, అన్నాన్ని సమృద్ధంగా పెంచు, అన్నాన్ని సమృద్ధంగా పంచు. ఇది ఆ ఉపనిషత్తు యొక్క సారం. ఉపనిషత్తు గనక ఒక శాస్త్రం అయితే, ఒక బోధ అయితే, అది ఒక విషయ జ్ఞానం గనకైనట్లయితే, అది ఎవరో ఒక మహర్షి రాసినటువంటి ఒక జీవన సూత్రమైతే, ఇవన్నీ కలిపి ఒక బొమ్మ అయితే, ఆ బొమ్మే జిల్లెల మూడు అమ్మ. కారణం ఒకటే, కడుపు నిండినవాడు నిండని వాడిని చూడాలి. ఈ జగత్తులో ఉన్న ఒక ధర్మం ఏమిటి అంటే, మన కడుపు నింపుకుంటూ ఉండటం మాత్రమే కాదు, నిండని వాడిది కూడా నింపాలి. అది ఒక సామాజికమైన ధర్మం. అలాగే అన్నమే మన మనస్సు అన్నంలో నుంచే పుట్టింది. చిన్న ఒక మెతుకులో నుంచి ఏ భావంతో మనం తిన్నామో, ఏ భావంతో మనం అందుకున్నామో, దాని నుంచే అన్నమయ కోశం ఏర్పడుతుంది. బాబావారు కథ చెప్పారు. అరణ్యంలో ఒక దొంగ, ఒక సాధువు ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజుల్లో పూటికూళ్ళమ్మలు ఉన్నారు, ఒక అడవి దాటుతున్నారు. ఆ అడవి దాటి గ్రామం ప్రవేశించడానికి ముందు ఈ పూటకూళ్ళమ్మ దగ్గరకు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. అందులో ఒక ఆమె చాలా ముసలమ్మ, పెద్ద వయస్సు. ఆమెన్నది, ఇప్పుడే పొయ్యి అర్పి పడుకోబోతున్నానయ్యా, మళ్ళీ పొద్దున్నే ఎవరి కోసమో లేవాలి కదా, ఓ పని చేయండి, నా దగ్గర ఎంత ఉన్నదో దాంతో ఒకరికి పెట్టగలుగుతారు, రెండోది కాస్త దూరం వెళితే ఇంకో అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళి మీరు తెండి రండి అన్నది.
వాళ్ళకి కావలసింది కడుపు నింపుకోవటం ఆ రాత్రివేళ. సరే అని అన్నారు, ఎవరి దారి వాళ్ళది చీలిపోయింది. ఈ ముసలమ్మ దగ్గరకి ఒకడు, ఆ పడుచు అమ్మాయి దగ్గరికి ఇంకొకడు భోజనానికి వెళ్ళారు రాత్రిపూట. ఈ ముసలమ్మ అన్నం వండుతూ ఏమనుకున్నదంటే, శరీరం విశ్రమించాలి అని నేను అనుకున్నప్పటికీ పరమాత్మ, నీకు నా మీద ఎంత దయ తండ్రి, ఇది చేసి పడుకో అంటున్నావే, ఆ చిట్ట చివరక్షణం వరకు నాకు ఈ సేవ ఇవ్వు అంటూ పరమేశ్వర భావనతో వడ్డన చేసింది. ఆ వడ్డన చేస్తే ఈ తిన్నవాడెవరంటే దొంగ. ఆ పడుచు పిల్ల దగ్గరికి కాషాయం పెట్టుకున్న మహాత్ముడు అనబడేవాడు వెళ్ళాడు. ఆ పిల్ల అనుకుంది, ఏమి సన్యాసి వీడు, ఓ ఇటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చునా, అయినా ఏమి ఆకలిని ఆపుకోలేడా, ఏం వదిలిపెట్టినట్లు, ఇలాంటి వాళ్ళు వస్తే ఎంత, పోతే చిరాకు పడుతూ అన్నం వండింది, అయినా పెట్టింది. వాడు తిన్నాడు. తిన్న తర్వాత ఏమవుతుంది, సహజంగా రాత్రిపూట పడుకోవాలి. ఆ పడుకున్నటువంటి వేళ ఈ దొంగకి ఒక ఆలోచన కలిగింది. 90 ఏళ్ల ఒక గుడ్డి ముసలి అవ్వ, నేను దొంగనో దొరనో అని తెలియకుండా ఆ వంట వండినంతసేపు భగవన్నామం చేస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ నాకు అన్నం పెట్టిందే, తెల్లవారగానే నేను దొంగతనం మానేస్తున్నా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ సన్యాసిగా ఉన్నటువంటి కాషాయం పెట్టిన వాడు ఆ పడుచు పిల్ల పెట్టినటువంటి అన్నం తిని ఎంత హాయిగా ఉంది, అకారణంగా సన్యాసం తీసుకున్నాను, ఇటువంటి భార్య గనక నాకు ఉన్నట్లయితే ఏ వేళకొచ్చినా ఎప్పుడైనా నాకు కావలసినవన్నీ వండిపెట్టేది కదా, తెల్లవారేపటికి నేను సన్యాసం వదిలిపెడుతున్నాను అన్నాడు. ఈ భావదోషం ఎక్కడ ఏర్పడింది, తాము తిన్న అన్నంలో నుంచి. ఆ అన్నం ఎవరు పెట్టారు, ఎవరు వండారో వారు పెట్టారు. కాబట్టి మనం కూడా ఒక ధర్మబద్ధమైన ఒక సూత్ర నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనం భోజనం చేయకూడదు. మనం అంటాం అహంకారం అండి వారు తినరు అని, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ తినాలో అక్కడ తినాలి. యుక్తాహార విహారస్య అంటే శరీరానికి కావలసిన వయస్సుకు తగిన అని ఒక అర్థం, తినదగినది అని ఒక చోట ఒక అర్థం, తినవలసిన చోట మాత్రమే తినటం అది విహారం. యుక్తాహారము యుక్త విహారం కూడా చేయాలి. ఆ యుక్త విహారంలో గనక ఈ ఆహారం దొరికినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి ఒక సిద్ధి కలుగుతుంది గనక ఆ అన్నపు మెతుకులో నుంచి అన్నమయ కోశం ఏర్పడుతుంది.